విశ్వాగ్ని విద్య. నేనైతే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, దాంట్లో భాగంగా ఇవాళ ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే పావక అగ్ని, రాపిడి వల్ల వచ్చే ఈ అగ్నికి సంబంధించిన విషయాన్ని మనకు మొత్తం 6 భాగాలుగా విడగొట్టి మాస్టర్ జ్వాలకులు గారికి ఇచ్చారు. 6 సెక్షన్స్, లేకపోతే ఈ 6 సెక్షన్స్ లో డీల్ చేసిన సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని మాస్టర్ మనకు గాయత్రి మహావిజ్ఞానంలో ఎలాగా చదువుకోమన్నారంటే, సోహం సాధన మొత్తం కూడా ఫైర్ బై ఫ్రిక్షన్. సోహం సాధన మనకు ఎక్కడ చెప్తారంటే పంచకోశాలకు సంబంధించిన దాంట్లో సోహం సాధన విజ్ఞానమయ కోశం దగ్గరికి వచ్చినప్పుడు ఉంటుంది. ప్రాణాయామాలు అన్నిట్లో కూడా ఈ సోహం అనేది చాలా చాలా ముఖ్యమైనదని పరమపూజ్య గురుదేవులు ఇచ్చారు. ఒకసారి గాయత్రి మహావిజ్ఞాన్ని రిఫర్ చేయండి. ఇక్కడ గాయత్రి మంత్రంలో ఉన్న 3 పాదాల్లో 3 రకాల అగ్నులు చెప్పబడ్డాయి. ఆ 3 రకాల అగ్నులు 1 పావక, 2 పవమాన, 3 శుచి. పావక అనే అగ్ని మనం ఎప్పుడు దాని ప్రభావాన్ని గమనిస్తూ ఉంటాం. ఒక దీపం వెలిగించాం, లేదా ఒక గ్యాస్ స్టవ్ వెలిగించాం, అలాగా ఆ మంట ఏదైతే ఉందో అలాగే యజ్ఞంలో ఉపయోగించుకోవడానికి వీలుగా యజ్ఞ అగ్నిని వాడుతున్నాం. ఇవన్నీ భౌతికంగా మన కంటికి కనిపించే అగ్ని. ఈ అగ్ని ఎలా తయారవుతుంది? ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే 2 వస్తువులు రాపిడి వల్ల ఏర్పడుతుంది. దీనికి మాస్టర్ ఏమిచ్చారంటే, గాయత్రి మహావిజ్ఞానంలో 3 వాల్యూమ్లో ఏమి చెప్పారో అదంతా కూడా ఫైర్ బై ఫ్రిక్షన్. దాని గాయత్రి మంత్రం చివరి పాదం చెప్తారు, ధియో యోన ప్రచోదయాత్. ఫైర్ బై ఫ్రిక్షన్ చివరి పాదం ఎలా అవుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాం. ఆ ప్రయత్నించాలి. ధియో యోన ప్రచోదయాత్ అనే మంత్ర భాగం యొక్క అర్థం ఏంటి? నహ మా యొక్క, ధి అంటే బుద్ధుల్ని, సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఎవరు ప్రేరేపించాలి? సవిత ప్రేరేపించాలి. ఇక్కడ మన బుద్ధుని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అంటే అక్కడ ఒక ప్రేరకణ శక్తి ఒకటి మన మీద పనిచేస్తూ, మన బుద్ధి మీద, దాన్ని బుద్ధిని అది ఉన్న మార్గం వైపు నుంచి తప్పించి, అంటే దుర్మార్గం దానికి వ్యతిరేకం సన్మార్గం, సన్మార్గానికి వ్యతిరేకం అసన్మార్గం, లేకపోతే దుర్మార్గం కాకపోతే సత్వైపు కాకుండా అసత్వ వైపు నుంచి సత్వైపుకి నడపమని. సత్ ఏదైతే ఉందో, ఏదైతే శాశ్వతమైనది ఉందో అటువైపు కాకుండా మనం అసత్వైపు వెళ్తున్నాం, అసత్తు నుంచి సత్వైపు నడిపించమని. ఇక్కడ ఆ గమనము ముఖ్యం. ఫైర్ బై ఫ్రిక్షన్ ఏం చేస్తుందంటే ప్రతిదానికి ఒక కొంత గమనాన్ని కల్పిస్తుంది. గమనం అంటే మోషన్ అనుకోవాలి. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా మోషన్ అని ఇచ్చారు, తెలుగులో మనం ఏం చేస్తాం, మనమైతే మనకు గమనం ఎలాగా నడక, లేకపోతే ఒక సైకిల్, లేకపోతే ఒక స్కూటర్, లేకపోతే ఒక కారు, లేకపోతే బస్సు, లేకపోతే రైలు, లేకపోతే ఏరోప్లేన్, ఇవన్నిటికీ గమనం భౌతికంగా కనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్నది ఏంటంటే ముందర మనం వెళ్ళాలి అనుకుంటేనే ఏదో ఒక ఈ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్తాం తప్ప, లేకపోతే వెళ్ళం. కాబట్టి మొట్టమొదట మోషన్ ఎక్కడ మొదలవుతుందంటే మనస్సులో మొదలవుతుంది. కానీ మనసులో ఉన్న మోషన్ మేనిఫెస్ట్ అవ్వాలంటే మటుకు భౌతికంగా అవ్వాలంటే అది శరీరం మీద పనిచేయటం మొదలెట్టాలి. అలాగా మనసులో అనుకున్న సంకల్పానికి సంబంధించిన ఫైర్ ఏదైతుందో, సోలార్ ఫైర్, ఆ సోలార్ ఫైర్లో వచ్చిన దాన్ని భౌతిక జగత్తులో గమనంగా మార్చేది ఎవరు? పావకాగ్ని, ఫైర్ బై ఫ్రిక్షన్. ఒకవేళ ఫైర్ బై ఫ్రిక్షన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అంటే చేతిలో ఫైర్ బై ఫ్రిక్షన్ యాబ్సెంట్, అంటే అలాంటి వాళ్ళని ఏమంటారంటే పక్షవాతం వచ్చిన వాడు అంటారు. వాళ్ళ చేయి చల్లగా ఉంటుంది, పట్టుకు చూస్తే మామూలు బాడీకి అక్కడికి చాలా చల్లగా ఉంటుంది. అక్కడ లేట్ అంటే హీట్ అంటాం, బాడీకి ఉండే హీట్ ఏముండదు అక్కడ. సో ఫైర్ బై ఫ్రిక్షన్ మూమెంట్ ఇస్తుంది, ఎప్పుడైతే అది తప్పుకుందో మూమెంట్ ఆగిపోతుంది అక్కడ. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో. ఈ మొత్తం ఆరు స్టెప్స్లో ఏదేం చెప్పారంటే మన పంచకోశాలలో ఉన్న అగ్ని, పంచకోశాలు మీ అందరికీ వాటికి చాలా పొట్టిన పిండిలాగా అందరికీ తెలుసు. అన్నమయ కోశంలో ఫైర్ బై ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, అలాగే ప్రాణమయ కోశంలో ఎలా ఉంటుంది, అలాగే మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ ఐదు కోశాల్లో అగ్ని ఎలా ఉంది. అలాగే ఈ అగ్ని ముఖ్యంగా నాడుల ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వాలంటే ఎలాగ మనకు ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉండాలి, అలాగే మన శరీరంలో ఈ ఫైర్ బై ఫ్రిక్షన్, దీన్ని ఇండివిజువల్ కుండల్ని అని కానీ లాగోయిక్ కుండల్ని అని కానీ కూడా అంటారు. వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగత కుండల్ని, ఈ భూమికి సంబంధించింది అయితే భూమికి సంబంధించిన కుండలని, అలాగే సోలార్ సిస్టమ్ మొత్తానికి సంబంధించింది అయితే సోలార్ సిస్టమ్కి సంబంధించిన కుండల్ని అని కూడా ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ అంటారు. ఇది మూడు ముఖ్యమైన నాడుల ద్వారా మనకు పనిచేస్తూ ఉంటుంది. 72,000 నాడుల్లో ఇడ ఎడం వైపు ఉన్నది, పింగళ కుడివైపున ఉన్నది, సుషుమ్న మధ్యలో ఉన్నది. వీటిల్నే ఇంకా ఎలా చెప్తారంటే ఇడ చంద్ర, పింగళ సూర్య, సుషుమ్న అగ్ని. అమ్మవారికి ఉన్న నామాల్లో సోమ సూర్య అగ్ని లోచన, ఈ సోమ సూర్య అగ్ని ఈ మూడు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మూడు మూడు కనిపిస్తాయి. అమ్మవారికి ఉన్న నామాల్లో ముఖ్యమైనది ఏంటంటే త్రియక్షరి, అంటే మూడు అక్షరాలు కలది, మూడు అక్షరాలు కలది అమ్మవారికి. మరి మూడు ఉంటాయండి, లలిత సహస్రనామాలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. కానీ గురుదేవులు కూడా, పరమపూజ్య గురుదేవులు సూక్ష్మ గాయత్రి అని ఇచ్చారు. ఆ సూక్ష్మ గాయత్రి ఏం చేస్తుందన్నారు, ఈ సమస్త సృష్టికి సంబంధించిన పనులన్నీ చేసి పెట్టేది సూక్ష్మ గాయత్రి. దాన్నే హ్రీం శ్రీం క్లీం అని మూడు అక్షరాలుగా ఇచ్చారు. ఈ మూడు అక్షరాలు హ్రీం శ్రీం క్లీం ఎలాగైతే ఉన్నాయో, లలిత సహస్రనామంలో కూడా లలిత సహస్రం మొదలుపెట్టేటప్పుడు ఐం క్లీం సౌ అని మూడు అక్షరాలు ఉంటాయి. అక్కడెక్కడ క్లీం కామన్, అక్కడ హ్రీం శ్రీం ఉంటే ఈ లలిత సహస్రనామాల్లో బీజము శక్తి కీలకము అని మూడు ఉంటాయి ప్రతి మంత్రానికి. ఆ బీజము కీలకము శక్తి అనే వాటిల్లో ఐం క్లీం సౌహ్ ఉంటుంది, అక్కడ హ్రీం శ్రీం క్లీం. ఐం అంటే జ్ఞానానికి సంబంధించింది మొత్తం. గురువు గారు దాన్ని హ్రీం సరస్వతిగా ఇచ్చి దీన్ని మించింది లేదు అని ఇచ్చారు. హ్రీం అనేది సమస్త జ్ఞాన విజ్ఞానాలన్నిటికీ మూలం, అలాగే శ్రీం సమస్త సంపదలకి మూలం. క్లీం భౌతిక జగత్తులో చేయవలసినవన్నీ, భౌతిక జగత్తు అనగానే మనకి ఏం గుర్తురావాలి, సావిత్రి గుర్తురావాలి. కాబట్టి క్లీం అంటే సావిత్రి బీజం అవుతుంది. సంపదకి సంబంధించింది లక్ష్మికి సంబంధించింది శ్రీం అవుతుంది, జ్ఞానానికి సంబంధించింది హ్రీం అవుతుంది. అది సూక్ష్మ గాయత్రి. అలాగే బాల లలిత పరాభట్టారిక మెయిన్ అనుకుంటే ఆవిడ ఇంకో చిన్న రూపం, అంటే చిన్నపిల్లలాగా బాల అని చెప్తారు. ఈ బాల మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళ ఇంట్లో గజ్జలు చప్పుడు నడుస్తున్న చంటి పిల్లకి గజ్జలు వేస్తే ఎలాగ చిరు గజ్జలు ఉంటాయి చూస్తారు, ఆ చప్పుడు ఎప్పుడు వినిపిస్తుంది ఆ సాధన చేస్తున్న వాళ్ళకి. ఇంట్లో ఎప్పుడు చంటి పిల్ల తిరుగుతుంది, కంటికి కూడా కనిపిస్తుంది. ఇది ప్రత్యక్షంగా మా అమ్మమ్మ నాకు చెప్పింది, ఆవిడ బాల ఉపాసకురాలు. అది ఎందుకు చెప్పుకుంటున్నామంటే లలిత పరాభట్టారిక ఉపాసన ఎంత ఫలితమో ఈ బాల ఉపాసన కూడా అంతే ఫలితం ఇస్తుంది. సౌమ్యంగా చిన్నపిల్లలాగా ఎప్పుడు మనతో ఉంటుందన్నమాట, ఎవరు సాధన చేస్తే వాళ్ళతో ఉంటుంది. ఈ మూడు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఐం క్లీం సౌ, దాన్ని బాల మంత్రం అంటారు. చాలా మంది శ్రీవిద్య ఉపాసనలు చేస్తారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇడ పింగళ సుషుమ్న సోమ సూర్య అగ్నిలోచన అని అమ్మవారికి ఉన్న నామంలో మాస్టరు మనకు చెప్పకుండా ఎన్నో విషయాలు ఒక లాగా ఇచ్చేసారనమాట. దాంట్లో ఏంటంటే హ్రీం అనేది హృదయానికి సంబంధించిన బీజము అని ఇచ్చారు. ఎప్పుడైతే మనం కయే ఈల హ్రీం అన్నాము, సోమఖండం మనలో ఉన్న సోమఖండం ఏంటంటే ఇడ, ఇడకి సంబంధించిన మొత్తం కూడా హృదయంలో ఉన్న ఆ పరంజ్యోతిలో కలిసిపోవాలి. తర్వాత హస కహల హ్రీం అన్నప్పుడు హాతో మొదలైన ఆ సూర్యఖండంలో ఉన్నది ఏదైతే ఉందో మన శరీరం అదంతా కూడా హృదయంలో ఉన్న ఆ సెంట్రల్ ఫైర్ ఏదైతే ఉందో దాంట్లో కలిసిపోవాలి. తర్వాత సకల హ్రీం, తర్వాత అగ్నికి సంబంధించింది ఏదైతే ఉందో అదంతా హృదయంలో లీనమైపోవాలి. దేంట్లోంచి మూడు వచ్చాయో దాంట్లోకి ఈ మూడు లీనమైపోవాలి, అది షోడశి మంత్రంలో ఉన్నది. దేంట్లోంచి ఇవన్నీ బయటకు వచ్చాయో దాన్నే మనం ఇక్కడ విశ్వాగ్ని అని చెప్పుకుంటున్నాం. ఈ విశ్వాగ్నికి సంబంధించినంత వరకు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి అణువులోనూ ప్రతి సూర్యుల్లోనూ ఆ హృదయంలో ఒక ఫైర్ ఎప్పుడు అలా బర్న్ అవుతూ ఉంటుందంటారు. అక్కడ యాక్చువల్గా మాస్టర్ జ్వాలాకులు గారు వాడింది అదే పదాలు తెలుగులో లేదా హిందీలో పరమపూజ్య గురుదేవులు వాడింది ఏంటంటే అక్కడ హీట్ ఉంటుంది, హీట్ వేడిని ఆ ఉష్ణాన్ని అనుభవించమని చెప్తారు గురువు గారు కూడా సాధన చేసేటప్పుడు. అంతే తప్ప ఫైర్ ఉందనుకోవద్దు అంటారు, అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సాధన చేసినప్పుడు వెళ్ళంతా వేడెక్కిపోవడం అనేది సర్వసాధారణం. చాలా వరకు మంటలు రాకూడదు, వేడి రావాలి. మంట వస్తే ఒకలాగా ఇబ్బంది పడిపోతాం, కానీ వేడి వస్తే వేడి వచ్చినా ఇబ్బందే, కానీ ఎగ్జాక్ట్గా సాధన కరెక్ట్గా చేస్తుంటే ఒళ్ళు వేడెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మంట వెలిగించి దాని మీద ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టామనుకోండి, ఎలాగ వేడెక్కుతుంది గిన్నె, అలా మనం కూడా కరెక్ట్గా సాధన చేస్తే మనలో ఉన్న సెంట్రల్ ఆ హీట్ ఏదైతే ఉందో అది మన బాడీ అంతా కూడా వ్యాపిస్తుంది. ఈ త్రీ ఛానల్స్ ఆఫ్ ఫైర్, ఇడ పింగళ సుషుమ, వీటి గురించి బాగా తెలుసుకోవాలి మనకు. ఊరికే పేర్లు అంటాయి తప్ప వాటి గురించి ఏమీ తెలియదు. ఇడ గురించి ఏం తెలుసు అంటే ఇడ ఎడం వైపు ఉంటుంది, చంద్రుడు ఇలా సాధన చేస్తే చల్లగా అవుతుంది బాడీ అంతా. కొంత గురువు గారు ఇచ్చారు తెలుసు, అదన్నా తెలిసి చేసామా, ఒళ్ళంతా వేడెక్కిపోయింది అనుకోండి, కుడి ముక్కు మూసుకొని ఎడ ముక్కుతో గాలి పీల్చి వదులుతూ ఉంటే మెల్లిగి బాడీ చల్లబడుతుంది, బాగా జ్వరం చేసేసింది, బాగా జ్వరం 104 కాలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే కుడి ముక్కు మూసుకొని ఎడ ముక్కుతో గాలి పీల్చి వదలేదు. ఇంత జ్వరంలో ఇవన్నీ ఎవరు చేస్తారండి అనే మాట సాధారణం, కాబట్టి చెయ్యం. ఎవరు చేస్తారంటే ఎవరు చేయరని అర్థం, జ్వరం తగ్గించుకునే పద్ధతి అదొకటి. అలాగే బాగా జలుబు చేసేసింది, ఊపిరి రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి, ఎడ ముక్కు మూసుకొని కుడి ముక్కుతో గాలి పీల్చుతూ వదులుతూ ఉండాలి, అప్పుడు వేడెక్కుతుంది, మెల్లిగా తగ్గిపోతుందండి. సరే, ఈ ఇడ పింగళ సుషుమ్న ఈ మూడు గురించి తెలుసుకున్నాం, ఐదు కోశాల్లో ఉన్న అగ్ని గురించి తెలుసుకోవాలి. ఇవి కాక ఎలిమెంటల్స్, ఫైర్ ఎలిమెంటల్స్ అని ఉంటాయి. వీటిని సాలమాండర్స్ ఇంకా రకరకాల పేర్లతో చెప్తారు. ఇవన్నీ కూడా ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలాగే చిన్న చిన్న కథలు ఉంటాయి చూసారా, అలాగా మనకు థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో వీటి గురించి బాగా ఉంటుంది. వీళ్ళు కొన్ని తొంటరి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎలిమెంటల్స్ తోటి సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అది అక్కడ ఏదో కాలిపోవాలంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా నిప్పు వస్తుంది. మిలారేప అనే ఒక బౌద్ధ గురువు ఉన్నాడు. బౌద్ధ సాంప్రదాయంలో మిలారేప చాలా ఫేమస్. ఆయన జీవితంలో ఇలాంటివి చాలా చేశాడు. ఈ శాలమాండర్స్ను ఉపయోగించి శత్రువుల యొక్క పంటలు పాడు చేయటం, వాటికి సంబంధించిన నష్టాలు కలిగించడం, ఇవన్నీ చేస్తాడు ఆయన. తర్వాత చెప్పుకుంటాడు ఇవన్నీ నేను తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాడు. ఇవన్నీ ఎందుకంటే బాధ పెట్టడానికి కాకుండా ఉన్నాయని తెలుసుకోవాలి. ఎందుకున్నాయో మనం సరిగ్గా వాటిని యూజ్ చేసుకోవాలి. అగ్ని సంబంధించిన భూతాలు అంటాం, ఎలిమెంటల్స్ అంటే భూతాలు, పంచభూతాలలాగానే అవి కూడా భూతాలు. అలాగే కాకపోతే అగ్నికి సంబంధించినవి మాత్రమే. తర్వాత నెక్స్ట్ వచ్చేటంటే దేవతలు. దేవతలు అంటే అదేమిటి, అగ్ని ఒక్కడే కదా అంటే 49 రకాల ఫైర్స్ ఉంటాయని మనకు సీక్రెట్ డాక్టర్ ఉంది. వాటి పేర్లు కూడా ఉన్నాయి. మనం ముందర ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చెప్పుకుంటున్నాం ఇవాళ, తర్వాత వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క ఫైర్కి ఉన్న లక్షణాలు ఆ పేర్లోనే ఉంటాయి. హవ్యవాహన, కవ్యవాహన, కరాళ, కృష్ణవర్ణ, వైశ్వానర, ఈశాన, ఇలాగ పేర్లు ఉన్నాయనుకోండి, ఆ పేర్లలోనే ఉంటుంది. వైశ్వానరుడు అంటే ఏం చేస్తాడు, అందరూ జీవులందరిలో జఠరాగ్నిగా ఉంటాడు, పొట్టలో ఉంటాడు. వైశ్వానరుడు ఏం చేస్తాడంటే మనలో మనం తింటున్న వాటిన్నింటినీ అరిగేటట్టు చేస్తాడు. అరిగేటట్టు చేసి శరీరానికి అన్నం వంట పట్టేటట్టు చేస్తాడు, దానివల్ల శక్తి వచ్చేట్టు చేస్తాడు. ఇవన్నీ కూడా వైశ్వానరుడు చేసే పని. దానికి కృష్ణుడు ఎలా చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వ పురాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలైన అన్నాలు అన్నిటిని నేను పచనం చేస్తాను, అన్నం అరిగేటట్టు చేస్తాను. 4 రకాల్లో ఏంటంటే గట్టిగా ఉండేవి, నీళ్లలాగా ఉండేవి అంటే లిక్విడ్స్, సాలిడ్స్, సెమీ సాలిడ్స్, భక్ష్యము, భోష్యము, లేహ్యము, చోష్యము, లేహ్యంలా ఉండేవి, ఇలా 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాలని పచనం చేస్తాడనమాట, మనకు ఆరోగ్యం శక్తి వచ్చేది చేస్తాడు. ఇవి అగ్నిదేవతల్లో ఒక పేరు. ఒక్క నిమిషం
చెప్పండి.
అలాగా నెక్స్ట్ ఏంటంటే 5 కోశాల్లో అగ్ని, 3 ఛానల్స్లో పనిచేసే అగ్ని గురించి తెలుసుకోవడంతో పాటు అగ్ని దేవతల గురించి తెలుసుకోవాలి. అలాగే అగ్నికి సంబంధించిన 49 పేర్లు ఉన్నాయి, వాటి గురించి. అలాగే హవ్యవాహనుడు, హవ్యవాహనుడు అంటే ఏంటి, మనం యజ్ఞం చేసేప్పుడు హోమద్రవ్యం వేస్తాం చూసారా, ఆ హోమద్రవ్యం వేస్తే అవి ఎవరెవరికి తీసుకెళ్లాలో ఆ దేవతలు అందరికీ తీసుకెళ్ళాం. అలాగే కవ్యవాహనుడు, అది ఒకటేమో పాజిటివ్ ఎలక్ట్రిసిటీ, రెండోది నెగిటివ్ ఎలక్ట్రిసిటీ. కవ్యవాహనుడు అంటే అలా తీసుకెళ్ళేవాడు, పితృదేవతల వైపు తీసుకెళ్ళేవాడు. ఇలాగా అగ్ని చేసే పనులు బట్టి అగ్నికి పేరుంటుంది అంతే, కానీ అలా అగ్ని ఒకటే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేది పర్సనల్ రే అండ్ 3 రేస్ వర్క్. పర్సనల్ రే ఎలా తెలుస్తుందంటే, పర్సనాలిటీ రే మనం క్రిందటిసారి చెప్పుకున్నాం, మన జాతక చక్రంలో మన లగ్నం ఏదైతే ఉందో అది మన పర్సనాలిటీ గురించి చెప్తుంది. దానికి అధిపతి ఎవరైతే ఉంటాడో, కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రవి, గురువు, వీళ్ళల్లో ఎవరైనా శని, వీళ్ళలో ఎవరైనా ఒకళ్ళు అధిపతి అవుతారు. ఆ రే ఏంటి, 3 కిరణాలు. 3 కిరణాలు ఏంటంటే, ఫస్ట్ రే విల్, సెకండ్ రే లవ్ విజ్డమ్, థర్డ్ రే యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఆ వ్యక్తిగతమైన కిరణానికి సంబంధించి రిలేషన్ ఏంటి అంటే, మనం సపోజ్ చాలామంది మహత్తులు ఆగస్టు నెలలో పుడతారు అని ఒక సూత్రం ఉన్నది. ఆగస్టులో పుట్టిన వాళ్ళ యొక్క విషయం ఏంటంటే, వ్యక్తిగతమైన సాధన వీటి నుంచి దాటి సామూహికమైన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఒక ప్రవేశ మార్గం లాంటిది అనమాట సింహరాశి. సింహరాశికి ఆపోజిట్గా కుంభం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతమైనవన్నీ వదులుకొని సార్వజనీనమైన వాటిల వైపు వెళ్ళటం, విశ్వ మానవత్వం వైపు ప్రయాణించడం అనేది ఈ ఆగస్టులో పుట్టిన అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు సాధించాల్సింది. అది పర్సనాలిటీ రే. ఆగస్టులో పుట్టిన వాళ్ళ సింహరాశికి ఒక పర్సనాలిటీ రే ఉంటే ఆ పర్సనాలిటీ రేలో ఏం చెప్తున్నదో అది మూడు రకాల కిరణాలను ఉపయోగించుకోవడం ఎలాగా అని తెలుసుకోవడం. అంటే దాంట్లో వ్యక్తిగతమైన తన స్థితి నుంచి విశ్వ మానవత్వం వైపు వెళ్ళడానికి విల్ని ఎలా ఉపయోగించుకోవాలి, లవ్ విజ్డమ్ని ఎలా ఉపయోగించుకోవాలి, యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించుకోవాలి. అరవిందో, శ్రీ అరవిందో ఆగస్టులో పుట్టారు. ఈకే మాస్టర్ ఆగస్టులో పుట్టారు. మాస్టర్ సివివి గారు ఆగస్టులో పుట్టారు. ఇంకా చాలామంది ఉన్నారు ఆగస్టులో పుట్టినవాళ్ళు. వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు అటువైపు వెళ్ళటానికి ఏ ఏ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే మనకు అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిగతమైన దోషాలు ఏవైతే వాటిని నిర్దాక్షిణ్యంగా ఖండిస్తారు. ఖండించి వాళ్ళు ప్రేమ వైపు వెళ్ళటానికి చూస్తారు. అందుకని ఎక్కువ వాళ్ళు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చలం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఏంటంటే సంఘాన్ని ఎలాగ ఉద్ధరించాలనేదే ఉంటుంది వాళ్ళు. ఇలాగ బెర్నార్డ్ షా ఆయన కూడా వృశ్చిక రాశికి సంబంధించిన వాడు. ఆయన ఆయన చదివితే అలా గుచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. డాక్టర్స్ డైలమా అని చెప్పి నవల రాసేట్టండి. దాంట్లో టేబుల్ మీద పడుకోబెట్టి వీడికి ఇప్పుడు ఏం చేయాలి ఆపరేషన్ అని అప్పుడు ఆలోచిస్తున్నట్ట. అలాగా వెక్కిరిస్తాడు కొందరు. ఎలాగంటే ఆధ్యాత్మికత వైపు వెళ్ళటానికి మనిషికి ఏం కావాలి, ఎలా ఉండాలి అనేటివన్నీ కూడా చాలా షార్ప్గా గుచ్చుకున్నట్టు చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, పర్సనాలిటీ ఒకటి ఉంటుంది, ఆ వ్యక్తిగత కిరణం నుంచి మూడు కిరణాలు పనిచేసే విధం. దీని గురించి స్టడీ చేస్తాం. అదైన తర్వాత పర్సనాలిటీ రే అండ్ పర్మనెంట్ యాటమ్స్. పర్మనెంట్ యాటమ్స్ మనకు ఒక విత్తనంలాగా, ఎలాగైతే విత్తనం దానిలో అన్ని దాచుకుని మళ్ళీ మొలకెత్తుతుందో అలాగా మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడిటికి కూడా మూడు పర్మనెంట్ యాటమ్స్ ఉంటాయి. ఆ పర్మనెంట్ యాటమ్లో ఏది ఉంటే అది స్థూల శరీరం అలాగుంటుంది, అలాగే సూక్ష్మ శరీరం ఉంటుంది, అలాగే కారణ శరీరం ఉంటుంది. ఈ పర్మనెంట్ యాటమ్స్ మూడిటి గురించి ప్లస్ పర్సనాలిటీ వ్యక్తిగతమైన కిరణం గురించి మనం స్టడీ చేయాలి. ఇదైన తర్వాత వ్యక్తిగత కిరణము కర్మ. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది నాటుకున్నాం అది కోసుకుంటాం. కాబట్టి ఈ పర్సనాలిటీ రే తెలుసుకొని ఆ రకమైన పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదంటే ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ చెప్పుకున్నాం. అప్పుడు ఒక్కొక్క రాశిలో పుట్టిన వ్యక్తికి ఏ రకమైన సాధనం చేసుకుంటే వాడు తొందరగా గోల్ రీచ్ అవుతాడు అనే విషయాన్ని మనం బాగా డీటెయిల్డ్గానే చెప్పుకున్నాం. ప్రతి రాశికి మిథున రాశి అయితే ఇదిగో అర్ధనారీశ్వర తత్వం, ప్రాణాన్ని భూమి మీదకి దించడానికి పనిచేస్తుంది. మిథున రాశి సింబల్ని ధ్యానం చేస్తే తొందరగా హీలింగ్ జరుగుతుంది. అలాగే తన వాళ్ళందరినీ రక్షించడం, తన వాళ్ళందరినీ ఉన్నత వైపు ప్రయాణించేటట్టుగా దీక్షతో పనిచేయడం అనేది సింహరాశికి సంబంధించిన లక్షణం. అలాగే కన్యారాశిలో కన్యకి క్రీస్తు పుట్టాడు అని చెప్పి బైబిల్లో కదులుతుంది. అలాగే మనలో మన ప్రకృతి కన్యలాగా పరమ పవిత్రంగా ఉండేటట్టుగా సాధన చేసుకుంటే అప్పుడు మనలో క్రైస్ట్ కాన్షియస్నెస్, కూటస్థ చైతన్యం అప్పుడు కానీ డెవలప్ కాదు అనేది సింబాలిక్గా చెప్తుంది. ఆ రకమైన సాధన కన్యారాశిలో ఉంటుంది. అలాగే తులరాశికి ఒకటి ఉంది. అలాగే మనం మకర రాశిలో చెప్పుకున్నాం, హృదయ కమలంలో తెల్లటి పద్మం మీద ఇండిగో కలర్లో భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం చేసుకోవాలి, ఇదివరకు ఇవ్వబడని రహస్యం ఇది అని మాస్టర్ గారు ఇచ్చారు అని చెప్పుకున్నాం మనం. ఇలాగా మీనరాశికి సంబంధించిన సాధన ఆ ఎక్స్ అనే ఇలా సింబల్ ఉంది, ఆ ఇంగ్లీష్లో ఎక్స్ ఎలా ఉంటుంది, ఆ సింబల్లా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనం మన లోపల జరగాల్సిన మార్పులన్నీ జరిగి మనం అటైన్ గోల్ అటైన్ చేయగలం. ఇలాగా పర్సనాలిటీకి సంబంధించి కర్మకు సంబంధించి ఏ రకంగా మనం కర్మని చెయ్యాలి. కర్మబద్ధులమైన మనం కర్మబంధాల నుంచి బయటపడాలి. కర్మబంధాల నుంచి బయటపడి నిష్కామకర్మగా యజ్ఞార్థంగా గురుదేవులు ఇచ్చిన పనంతా ఎలా చెయ్యాలి అని తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ ప్రయత్నం చేస్తాం. ఇది అయిన తర్వాత ఇక్కడికి రెండు సెక్షన్లు అయ్యాయి అంతే. నెక్స్ట్ సి సెక్షన్ వచ్చేసరికి ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ మనలో ఎలాగ కనిపిస్తుంది అంటే, మనకు శరీరంలో మనకు ఎప్పుడు ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలా నాలుగు కింద పెట్టి చూసుకున్నాను అనుకోండి, థర్మామీటర్ 98.4 అది చాలా మందికి ఉండేది. కొందరికి 98 ఉండొచ్చు, కొందరికి 99 ఉండొచ్చు, కొందరికి 98 కూడా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది, అది లేటెంట్ ఫైర్, శరీరంలో ఉండే ఉష్ణోగ్రత. ఇంకోటి యాక్టివ్గా ఉంటుంది, మనలో యాక్టివ్గా ఉండే ఫైర్ ఇంకోటి ఉంది, దాన్ని ప్రాణం అంటాం. ప్రాణం యాక్టివ్గా లేదనుకోండి అన్కాన్షియస్ అయిపోతుంది. సపోజ్ ఒకళ్ళకి ఒంట్లో బాగాలేదు, బాగా ఎక్కువ ట్రబుల్ ఉంది బాడీలో, అప్పుడు ఏమవుతుంది, చేతనత్వం కోల్పోతాడు. అలాగా స్పృహలో లేకుండా పడిపోతాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, టెంపరేచర్ చూస్తే కొన్ని సందర్భాల్లో బాడీ టెంపరేచర్ హై టెంపరేచర్ ఉండొచ్చు, 102, 103, 104, 105. కొన్ని సందర్భాల్లో ఒళ్ళు చల్లబడిపోవచ్చు. ఈ రకంగా మనలో ఉన్న ఫైర్ బై ఫ్రిక్షన్ రెండు పద్ధతుల ద్వారా తెలుస్తుంది. ఒకటి ప్రాణము, రెండు శరీర ఉష్ణోగ్రత. ఫైర్ బై ఫ్రిక్షన్ పనిచేస్తున్నంతకాలం ప్రాణం మనలో పరిగెడుతూ ఉంటుంది. ఇలాగా శరీరంలో ప్రాణం పనిచేయటానికి మనకు ప్రాణమయ కోశం ఉన్నది, ఈథరిక్ బాడీ ఉంది. ఈథరిక్ బాడీని తెలుగులో ప్రాణమయ కోశం అంటాం. ఈ ఈథరిక్ బాడీ, దాని గురించి, ప్రాణం గురించి మనం ఈ సెక్షన్లో తెలుసుకుంటాం. ఈ ప్రాణాన్ని ఏమనుకున్నాం, యాక్టివ్ ఫైర్. కాబట్టి ఈథరిక్ బాడీలో ఏముంటుంది, యాక్టివ్ ఫైర్ ఎప్పుడు ఉంటుంది. అలాగా ఫిజికల్ బాడీలో లేటెంట్ ఫైర్ ఉంటుంది. ఫిజికల్ బాడీకి సంబంధించినంత వరకు లేటెంట్ ఫైర్ ఎప్పుడు 98.4, ఇలా ఒట్టి మీ చెయ్యి చేసాం అనుకోండి, వెచ్చకొరుగుతుంది, ఇది లేటెంట్ ఫైర్. ఇది కూడా ఫైర్ బై ఫ్రిక్షన్లో ఒక పార్ట్. అలా కాకుండా యాక్టివ్ ఫైర్ ప్రాణంగా ప్రవహిస్తూ ఉంటుంది బాడీ అంతా. దీన్ని పరమపూజ్య గురుదేవులు ప్రాణాకర్షణ ప్రాణాయామం అని చెప్పారు. దాంట్లో సిన్సియర్గా ఆ ప్రాణాయామం చేస్తే మన కంటికి ఎలాగైతే ఇలాంటి వెలుగు రవ్వలు ఆకాశంలో ఎలాగైతే మెరుపు వచ్చినప్పుడు కనిపిస్తుందో, అలాంటి తెల్లటి రవ్వలు మనలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనం చూడగలము. సరే, ప్రాణాకర్షణ ప్రాణాయామం అది చేయమని కాదు, ఊరికే చెప్తున్నాం ప్రాణం ఎలా ఉంటుందో గురుదేవులు వర్ణించారు. ఇక్కడ ఈ సి అనే సెక్షన్లో మనం ఈ ప్రాణమయ కోశము, ప్రాణం, ఈ రెండింటి గురించి చదువుకుంటాం. దీంట్లో మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, అసలు ఈథరిక్ బాడీ ఎందుకుంది, ఈథరిక్ బాడీ పర్పస్ ఏంటి, మనకి ఈథరిక్ బాడీ ఉందని తెలియటంతో సరిపోదు. అది ఎందుకుందో, దాన్ని ఏం చేస్తుందో, దాని వర్ణన ఎలా ఎలా ఉంటుందో, ఈథరిక్ బాడీ గురించి బాగా తెలుసుకోవాలి. అదైన తర్వాత దీనికి సంబంధించిన 8 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈథరిక్ బాడీ గురించి చెప్పేవి, అవన్నీ అర్థం చేసుకుందాం. అదైన తర్వాత ఈథరిక్ బాడీలో ప్రాణం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేచర్ ఆఫ్ ప్రాణ, ప్రాణం ఎలా ఉంటుంది, ఈ ప్రాణం ఎక్కడెక్కడ ఉంటుంది, ప్రాణం ఎలా ఉంటుందంటే మనం చెప్పగలం ఆన్సర్. ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం, చెప్పడం కష్టం. ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది చెప్పలేం, ఎలక్ట్రిసిటీ ఏమేమి పనులు చేస్తాం మనం చూస్తాం కాబట్టి చెప్తాం. అలాగే ప్రాణం ఎలా ఉంటుంది అని చెప్పే దానికంటే ప్రాణం ఉంటే ఏమేమి పనులు జరుగుతాయో చెప్పగలం. ప్రాణం ఉన్నవాడు ఏ పనులు చేయగలడు, ఏ పనైనా చేయగలడు. ప్రాణం లేనివాడు ఏం చేయగలడు, ఏమీ చేయలేడు. అది ఒకటే తేడా. ఈ ప్రాణం ఎక్కడెక్కడ ఉంటుంది, సోలార్ ప్రాణ అంటే సూర్యుడిలో ఉంటుంది. సోలార్ ప్రాణ అంటే సూర్యుడిలో ఉన్న ప్రాణం. అలాగే ప్లానెటరీ ప్రాణ గ్రహాల్లో ఉన్నది. అలాగే ప్రాణ ఆఫ్ ఫార్మ్స్ ప్రతి ఆకారంలో, ప్రతి రూపంలో ఉన్నది, ఆకారం కాదు ప్రతి రూపంలో ఉన్న ప్రాణ. ఈ రెండవది చూసారా, ప్లానెటరీ ప్రాణ. ఈ రేఖీ నేర్చుకునేవాళ్ళు, అలాగే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునేవాళ్ళు, వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్తారు. దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే, మీరు చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును పట్టుకోండి రెండు చేతులతో, ప్రాణాన్ని అడగండి ఇస్తుంది. అలాగే భూమి నుంచి ప్రాణాన్ని తీసుకుంటున్నానని భూమికి నమస్కరించి చేతులు రెండు పెట్టి భూమి నుంచి ప్రాణాన్ని అడగండి ఇస్తుంది అంటారు. అక్కడ చేస్తున్నది ఏంటంటే, ప్లానెటరీ ప్రాణాన్ని వాళ్ళు వాళ్ళ శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే చెయ్యి పైకి పెట్టి మాలోకి ప్రాణం ప్రవహించుగాక అని అడుగుతాం. ఇది ప్రాణిక్ హీలింగ్లో కానీ రీహీలింగ్ అలాంటప్పుడు కూడా ఈ ప్లానిటరీ ప్రాణ ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ రకంగా నేచర్ ఆఫ్ ప్రాణలో సోలార్ ప్రాణ అంటే సూర్య సంబంధమైన ప్రాణము, గ్రహ సంబంధమైన ప్రాణము, రూపాలకు సంబంధించిన ప్రాణం అని మూడు రకాలు ఉంటాయి. రూపాలకు సంబంధించిన ప్రాణం ఏంటి? మనిషిలో ఉంటుంది ప్రాణం. ప్రాణశక్తి ఎక్కువ ఉన్నవాడు దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనలోకి ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఎక్కువ శక్తి ఉన్న చోట నుంచి ఆ ప్రవాహం తక్కువ శక్తి ఉన్న చోటకి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా శక్తి ఎక్కువ నుంచి తక్కువకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తి బాగా ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాడు ఏం అడగకుండానే మన రోగాలు తగ్గిపోతాయి. వాడు మనల్ని మనకేం చెప్పడు, అలాగే మనం కూడా ఆయనకి ఏం చెప్పాలి, కానీ మన రోగాలు ఎందుకు తగ్గిపోతాయంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రాణం ఉంది, మన దగ్గర తక్కువ ప్రాణం ఉంది. పైనుంచి కిందకి ప్రవహించడం అనేది, ఎక్కువ నుంచి తక్కువకి ప్రవహించడం అనేది ప్రాణం యొక్క లక్షణం. అలాగే ఈథరిక్ బాడీ నేచర్ తెలుసుకున్నాం, అలాగే ప్రాణం యొక్క నేచర్ తెలుసుకుంటాం. తర్వాత వచ్చేది ఏంటంటే అసలు ఈథరిక్ బాడీ ఏ ఏ పనులు చేస్తుంది. శరీరం అన్న తర్వాత ఇప్పుడు చేతులు ఉన్నాయి, కొట్టుకోవడానికి పనికొస్తాయి, రాయడానికి పనికొస్తాయి, కొట్టడానికి పనిచేస్తాయి, రక్షించడానికి పనిచేస్తాయి. ఇలాగా మనం ఏదన్నా సంజ్ఞలు అంటే సింబల్స్ చూపించడానికి పనిచేస్తాయి. మాట్లాడుకుంటాం ఇలాగ ఎలాగ అని చేతులు వేళ్లతో చెప్పచ్చు. అలాగే ఈ ఈథరిక్ బాడీ కొన్ని పనులు చేస్తుంది. ఏం పనులు చేస్తుంది? చేసే పనులు ఏంటంటే మొట్టమొదటిది ఈథరిక్ బాడీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ విశ్వంలో ఉన్న ప్రాణాన్ని తనలోకి స్వీకరించడం. అన్నం తినాలనుకోండి, నోరు తెరవాల్సిందే. నోరు తెరిచి నోట్లో అన్నం పెట్టుకోవాలి, నవిలి మింగాలి కదా. అలాగే ఈథరిక్ బాడీ ఏం చేస్తుంది? ఈ విశ్వంలో ప్రవహిస్తూ ఉన్న ఏం ప్రవహిస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి మనకు ప్రాణాలు? సోలార్ ప్రాణ అంటే సూర్యుడి నుంచి వచ్చే ప్రాణం, అలాగే గ్రహాల నుంచి వచ్చే ప్రాణం, అలాగే రూపాల నుంచి వచ్చే ప్రాణం ఈథరిక్ బాడీ గ్రహిస్తూ మొట్టమొదటిది ప్రాణాన్ని గ్రహించటం లేకపోతే స్వీకరించడం. రెండవది అసిములేషన్, చిన్నది వంట పట్టడం అంటాం మనం అసిములేషన్ అంటే. అలాగే ఈ తీసుకున్న మనలోకి స్వీకరించిన ప్రాణం మనకు వంట పట్టాలి. వేస్ట్ అయిపోతే కష్టం కదా, గట్టిగా సాధన చేసాం బాగుంది. ఈథరిక్ బాడీ సాధన చేసేటప్పుడు ఆ ప్రాణమయ కోశానికి సంబంధించి సూర్య విజ్ఞానంలో గురుదేవులు ఏం చెప్తారంటే, మీరు ఆ ప్రాణాన్నంతటినీ కూడా స్ప్లీన్ సెంటర్లో స్టోర్ చేసుకోండి. గాలి పీలుస్తున్నప్పుడు ఆ అనంతమైన ప్రాణం, మహాప్రాణం నాలోకి ప్రవేశిస్తోంది, ఈ సూర్యచక్రం జాగ్రత్త అవుతోంది, శక్తివంతం అవుతోంది, ప్రాణశక్తితో నిండి ఉన్నది అనుకోండి. వదిలేటప్పుడు ఏమనుమన్నారు? లోపలున్న దోషాలన్నీ పోతున్నాయనమన్నారు. అలాగా ముందర ఏం చేయాలంటే మన ఈథరిక్ బాడీని ప్రాణవంతం చేసుకోవాలి. ప్రాణవంతం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సఫిషియెంట్గా మన దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ఎవరన్నా 1 రూపాయి అడిగితే ఇవ్వడానికి పెద్ద కష్టపడం. 10,000 5,000 ఇచ్చిన ఏం అవ్వదు, ఎందుకంటే 100 కోట్ల నుంచి వచ్చే వడ్డీగా సరిపోదు. అలాగా మనం ఏ సోర్స్ ఆఫ్ ప్రాణాతో సంబంధం పెట్టుకున్నామో అక్కడి నుంచి ఎనర్జీ వస్తున్నంతసేపు మనలో నుంచి ఒక ఛానల్గా మనం ఆ ప్రాణశక్తిని ఇవ్వగలం. ముందర అందుకని మన దగ్గర స్టోర్ చేసుకోవాలి. అందుకని దానికి ఎస్టిములేషన్, స్వీకరించడం, మనం దాన్ని వంట పట్టించుకోవడం, ఈ రెండు చేస్తే తప్ప హీలింగ్ జరగడం కష్టం. కాబట్టి హీలింగ్ అనే ప్రాసెస్లో ఈ ఈథరిక్ బాడీ గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఇదైన తర్వాత ప్రాణ ప్రసారం కూడా చేస్తుంది ఈథరిక్ బాడీ. ఊరికే ప్రాణాన్ని స్వీకరించడం, ప్రాణాన్ని తనలో వంట పట్టించుకోవడం అనే రెండే పనులే కాకుండా ప్రాణాన్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా అయితే సూర్యుడి నుంచి మనకు ఎన్నో కోట్ల లక్షల మైళ్ళ దూరంలో ఉంటాడు సూర్యుడు, కానీ కాస్త వేడెక్కాడని కూడా భూమి గదగద ఆడిపోతాం మనం, వేడికి భరించలేం. ఆ రకంగా వేడి ఎలా అయితే రేడియేట్ అవుతుందో ఈ ప్రాణ ప్రసారం కూడా, అంటే ప్రాణం కూడా రేడియేట్ అవుతుంది. వెలుతురు వేడిగా మనలోంచి ప్రాణం బయటకు వెళ్తూ ఉంటుంది. కాస్త ఈథరిక్ విజన్ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ప్రాణం బయటకు వస్తున్నప్పుడు ఒక రకమైన గ్లో ఉంటుంది వాళ్ళు. మామూలుగా భౌతికంగా తెలిసిపోతుంది వేడి. ఇవన్నీ కూడా ఈథరిక్ బాడీ చేసే పనులు. ఈథరిక్ బాడీ ఏ పనులు చేస్తుంది? ముఖ్యంగా 3 పనులు చేస్తుంది. ప్రాణాన్ని స్వీకరించడం, ప్రాణాన్ని వంట పట్టించుకోవడం, ప్రాణాన్ని మళ్ళీ అందరికీ పంచడం, ట్రాన్స్మిషన్. ఇవైన తర్వాత ఈ ఈథరిక్ బాడీలో భౌతిక శరీరంలో ఎలాగైతే చిన్న దెబ్బ తగిలింది అనుకోండి కాలికి, ఏమవుతుంది? కొట్టుకుపోవడం, నెత్తురు రావడం. అలాగే ఈథరిక్ బాడీకి కూడా కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. ఆర్డర్లీగా ఉండకపోవచ్చు. ఆ ఆర్డర్లీగా ఉండకపోవడానికి మూడు రకాల స్టేజెస్ ఉన్నాయి మళ్ళీ. ఒకటి ఫంక్షనల్ డిజార్డర్స్, ఇది పనిచేస్తున్నప్పుడు ఏర్పడే డిజార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీపం వెలిగించాం, దీపం వెలిగిస్తే ఏమవుతుంది, దీపం వెలుగుతూ దాంతోపాటు మసి అలా పైకి వస్తూ ఉంటుంది నల్లక. ఆర్తి కర్పూరం వెలిగించినా ఆర్తి కర్పూరం వెలుగుతూ ఏమవుతుంది, కాస్త కనబడకుండా కంటికి నల్లటి మసి పైకి లేస్తూ. అలాగా ప్రతిదానికి కూడా కొంత ఫంక్షన్ చేస్తున్నప్పుడు బాగా మెషిన్ వాడగా వాడగా ఏమవుతుంది, అరిగిపోతుంటుంది. అలాగే ఫంక్షనల్ డిజార్డర్స్ ఈజరిక్ బాడీలో కొన్ని జరుగుతాయి. తర్వాత ఆర్గానిక్ డిజార్డర్స్. ఆర్గానిక్ డిజార్డర్ అంటే ఏదన్నా ఒక అవయవానికి సంబంధించిన లోపం కానీ తేడా కానీ. సపోజ్ ఒకళ్ళకి జాండీస్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్లో డిజార్డర్ వస్తుంది. అది ఎక్కువ వాళ్ళు దాని ఏమంటాం తాగుడు ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఏకంగా లివర్ సిరోసిస్ అని వస్తుంది, అది ఆర్గానిక్ డిజార్డర్ అయిపోతుంది. ఫంక్షనల్ డిజార్డర్ అంటే ఏదో కాస్త అన్నం అరక్కపోవడం, లేకపోతే ఏదో తాగకూడని తాగితే రావడం, అలాంటివన్నీ ఫంక్షన్లో తేడా వస్తుంది తప్ప మొత్తం పాడైపోతుంది. అలా కాకుండా ఆర్గానిక్ డిజార్డర్ వస్తే మటుకు ఆ అవయవానికి దెబ్బ తగులుతుంది, అవయవం కొంచెం దెబ్బతింటుంది. తర్వాత వచ్చేది స్టాటిక్ డిజార్డర్స్. ఈ స్టాటిక్ డిజార్డర్లో ఈ సిస్టమ్ మొత్తం యాజ్ ఏ హోల్, మనం ఇండివిజువల్గా కాకుండా అంతటితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు అక్కడెక్కడన్నా డిజార్డర్ ఉందనుకోండి. సపోజ్ సూర్యుడిలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, అప్పుడు భూమి మీద ఉన్న ఆ సోలార్ ఫైర్కి ఏమవుతాయి, ఈ మన టెలికమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. అలాగా యాజ్ ఏ హోల్ తోటి మనం ఒక పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నప్పుడు దాంట్లో వచ్చిన డిజార్డర్స్ మనకు కూడా వస్తాయి, అంత మాత్రమే భయపడక్కర్లేదు. అదైన తర్వాత ఫోర్త్ స్టెప్లో పిండాండ బ్రహ్మాండాల్లో గల ఈథర్స్. ఈథర్స్ అంటే మ్యాటర్ని ఈథరిక్ మ్యాటర్ అంటాం. మామూలు భౌతికంగా కనిపించే పదార్థం కంటే ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు లైట్ ఉందనుకోండి, లైట్ ఈస్ మ్యాటరా దాట్ ఎనర్జీ అంటే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటారు. ఇది ఆ డిస్కషన్. ఈథర్స్ లో మనకు సెవెన్ ప్లేన్స్కి సెవెన్ ఈథర్స్ ఉన్నాయి. ఫిజికల్ ప్లేన్కి ఫిజికల్ ప్లేన్ ఈథర్, అలాగే ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, బుద్ధికు, ఆత్మిక్, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఇలాగ ఏడు ఏవైతే ఉన్నాయో ఏడిటికి సంబంధించిన ఈథర్స్ ఏడిట్లోనే ఉంటాయి. మొత్తం ఏడేడు 49. ఇది ఈ ఈథర్స్ బ్రహ్మాండ పిండాండాల్లో గల ఈథర్స్ గురించి తెలుసుకుంటూ దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే గ్రహాంతరాలలో గల అంటే ప్లానిటరీ లోగోస్. ఈ గ్రహాలకు సంబంధించినంత వరకు ఒక సపోజ్ ఒక గ్రహం ఉంది, కుజుడు అన్నాం అనుకోండి. కుజుడు అంటే మనకు అక్కడ ఈ నాసా వాళ్ళు తీసిన ఫోటో చూస్తే ఆ మార్స్ అని ఒక ఫోటో ఉంటుంది, కానీ అది ప్లానెట్. ఆ ప్లానెటరీ లోగోస్ దాంట్లోంచి పనిచేసే గ్రహ శక్తి ఉంది చూసారా, ఆ శక్తి ఏదైతే ఉందో దాంట్లో ఏ రకమైన ఈథర్ ఉంది అది. అలాగే కాస్మిక్ సోలార్ బ్రహ్మాండము లేకపోతే విశ్వానికి అంతటికి సంబంధించింది, అలాగే శౌర కుటుంబానికి సంబంధించిన వాటిలో ఉన్న ఈథర్స్. అలాగే ఈ ఈథరిక్ బాడీ ఏం చేస్తుందంటే రక్షక కవచంగా పనిచేస్తూ ఉంటుంది. మనం బయట నుంచి ఏం వచ్చి దూరిపోకుండా, ఎలాగైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఒక పెద్ద ఆర్గనైజేషన్కి, అలాగే మన బాడీకి ఈ ఈథరిక్ బాడీ ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. రక్షణ కవచం ఏం చేస్తుంది, ఎవరు దాడి చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకు కూడా రోగాలు రొష్టులు రాకుండా ఈ రక్షణ కవచంలాగా ఎదురిక్ బాడీ పనిచేస్తుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే దీంట్లో డెత్ అండ్ ఎదురిక్ బాడీ, శరీరాన్ని వదిలేయటం. ఆ పరిస్థితుల్లో ఎదురిక్ బాడీ ఎలా ఉంటుంది, మామూలు వాళ్ళకైతే వెంటనే అది కూడా డిజింటిగ్రేట్ అయిపోతుంది, ఎదురిక్ బాడీ తొందరగానే పోతుంది. అలా కాకుండా మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళ ఈథరిక్ బాడీకి శాశ్వత తత్వాన్ని కల్పిస్తారు. అమరత్వము అంటే ఇమ్మోర్టాలిటీ అంటే అర్థం ఏంటంటే భౌతిక దేహానికి కాదు ఇమ్మోర్టాలిటీ, ఈథరిక్ బాడీకి ఇమ్మోర్టాలిటీ వచ్చేది చేస్తారు. సాధనలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ ఈథరిక్ బాడీని శాశ్వతంగా ఉండేటట్టుగా, శాశ్వతంగా ఉంటామంటే ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కోరుకున్న రూపాన్ని పొందటానికి వీలుగా పంచభూతాలని ఆకర్షించుకుని ఒక రూపం తీసుకుని అక్కడ ప్రత్యక్షం అవుతారు. శరీరం వదిలేసినా కూడా ప్రత్యక్షమైన సందర్భాలు చాలా ఉన్నాయి. బుద్ధుడు చేశాడు, అలా బుద్ధుడు శిష్యుల్లో చాలా చేశాడు. ఇందాక మిలారేప చెప్పుకున్నా, ఆయన కూడా చేశాడు. కొన్ని వేల శరీరాలు ఒకేసారి ధరించాడు. అలాగే మహాత్ములు అందరూ చేయగలరు, చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ ఈదరికి బాడీని అలాగ స్టాండర్డ్గా ఉంచుకోగలరు కాబట్టి. ఇది అయిన తర్వాత ఇంకా మనం ఇప్పటికీ మూడు కవర్ చేసుకున్నాం, ఇంకొక మూడు ఉన్నాయి. ఆ మూడులో మనం ఎంతో ఫ్యాసినేటింగ్గా ఎన్ని చోట్ల చూసినా చెప్పుకునే గొప్ప విషయం కుండలిని. ఈ కుండలిని అలాగే మన వెన్నుపూస, ఈ రెండింటికి ఉన్న రిలేషన్ కుండలిని అండ్ స్పైన్. అలాగే కుండలిని మూడు త్రికోణాలు, త్రీ ట్రయాంగిల్స్ ఉన్నాయి కుండలికి సంబంధించి. ఆ త్రీ ట్రయాంగిల్స్ ఏంటి? అలాగే కుండలిని జాగరణ ఎలాగా, అరోజింగ్ ఆఫ్ కుండలిని, వీటికి సంబంధించినంతా కూడా మనం నాలుగో సెక్షన్లో తెలుసుకుంటాం. కుండలిని మహావిజ్ఞానం గురువు గారు ఇచ్చారు, అలాగే మాస్టర్ కుండలిని గురించి బోల్డన్ ఇచ్చారు. కుండలిని గురించి బోల్డన్ ఇచ్చిన వాటిలో పరమ పూజ్య గురుదేవుల 108 నామాలు ఇచ్చారు. ప్రతి దళంలోనూ ఒక్కొక్క నామం రోజు మీ వాయిస్తో రికార్డ్ చేసుకుని వింటూ ధ్యానం చేసుకోండి. ఇది అయిన తర్వాత ఐదో సెక్షన్లోకి వచ్చేప్పటికి మూమెంట్ మోషన్ అంటే కదలిక. కదలిక ఎలా వస్తుంది? చేయి కదలచాలి, లేకపోతే నోరు తలకాయ ఇటు నుంచి అటు ఊపాలి, లేకపోతే ముందరికి వెనక్కి మనం నడవాలి, లేకపోతే ఆసనాలు వేయాలి, లేకపోతే ఒక పని చెయ్యాలి. ఇవన్నిటికీ ఏంటంటే మూమెంట్ మోషన్ అనేది ఉంది. ఇది భౌతిక తలంలో ఎలా ఉంది, యాస్ట్రల్ తలంలో ఎలా ఉంది అంటే కోరికల తలంలో ఎలా ఉంది, కామమయ శరీరంలో ఎలా ఉంది, భౌతిక శరీరంలో ఎలా, అదేంటి మూమెంట్ ఎలా ఉండడం ఏంటి? మూమెంట్ గురించి మనకేమైనా తెలుసా అంటే మనం చేసే మూమెంట్స్ కాదు ఇక్కడ, వాటి గురించి బేసిక్ ఫండమెంటల్ స్టేట్మెంట్స్ ఏంటి. దేని గురించి? మోషన్ గురించి, ఫిజికల్ ప్లేన్లోను యాస్ట్రల్ ప్లేన్లో ఉన్న బేసిక్ రూల్స్ ఏంటి, బేసిక్ స్టేట్మెంట్స్ ఏంటి. అదైన తర్వాత మోషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, మోషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏంటి మూమెంట్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ఒకటి రోటరీ మోషన్. రోటరీ మోషన్ అంటే గుండ్రంగా తిరగడం. తర్వాత స్పైరల్ మోషన్. స్పైరల్ అంటే కింద నుంచి ఇలా పైకి స్క్రూ టైప్ మెట్లు ఉంటాయి చూసారా, రౌండ్ మెట్లు అలాంటివి. ఇంకొకటి వేవ్ టైప్, వేవ్లు అంటే ఇలాగ తరంగాల రూపంలో. దీంట్లో మనకు రోటరీ మోషను, ఆ రోటరీ మోషన్ యొక్క ఫలితాలు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఉంది, ఆ చక్రం గిర్రం తిరుగుతుంటుంది, అది రోటరీ మోషన్ అయితే దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఏంటి, దాని ఫలితాలు ఏంటి అవి. అలాగే రోటరీ మోషన్ సింబల్ ఏంటి, రోటరీ మోషన్ దేని గుర్తుగా ఉంటుంది, రోటరీ మోషన్ అనగానే మనకేం గుర్తు రాలేదు, సింబాలిజం ఆఫ్ రోటరీ మోషన్. అలాగే క్వాలిటీస్ ఆఫ్ రోటరీ మోషన్, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయట, రోటరీ మోషన్ కొన్ని లక్షణాలు ఉన్నాయి. మాస్టర్ రోటరీ మోషన్ గురించి చెప్తూ గాయత్రి, సావిత్రి, కుండలిని అని చెప్తూ సావిత్రి గురించి చెప్తూ రోటరీ మోషన్ చెప్తారు. సావిత్రి అంటే భౌతిక పదార్థం మీద ప్రభావం చూపించగలిగిన శక్తి, జ్ఞానం మీద ప్రభావం చూపించగలిగిన శక్తి. వేవ్ మోషన్ జ్ఞానం గుర్తయితే అది గాయత్రి అనుకుంటే, అది గాయత్రి మనలో శ్వాస రూపంలో ఉంటుంది. ఈ శ్వాసను కూడా అధీనంలో ఉంచుకోగలిగింది ప్రాణము, అది సావిత్రి. వీటి రెండింటికంటే ఇంకొకటి కొండలిని, అది స్పైరల్ మూమెంట్లో ఉంటుంది అని చెప్పి మనకు ఈ మూమెంట్స్ గురించి గాయత్రి, సావిత్రి, కుండలిని అనే మహా గ్రంథం ఒకటి ఇచ్చారు. దాంట్లో ఈ మోషన్స్ గురించి ఉంటాయి. ఎవరి దగ్గర నా పుస్తకాలు ఉంటే ఒకసారి రిఫర్ చేయండి. రోటరీ మోషన్ సింబాలిజం ఏంటి, అలాగే క్వాలిటీస్ ఆఫ్ రోటరీ మోషన్ ఏంటి. దాని తర్వాత మోషన్ అండ్ సెంటర్స్, మనలో ఆరు చక్రాలు ఉన్నాయి. షట్చక్రాల్లో ఈ కదలిక ఎలా ఉంటుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటాయా, లేకపోతే స్పైరల్గా తిరుగుతున్నాయా, లేకపోతే రోటరీ మోషన్లో ఉన్నాయా, వేవ్ మోషన్లో ఉన్నాయా, ఇలాగా ఈ సెంటర్స్ అండ్ ఇట్స్ మోషన్ వాటి గురించి తెలుసుకోవాలి. దీంట్లో ఇంకా నేచర్ ఆఫ్ సెంటర్స్, ఒక్కొక్క సెంటర్ యొక్క నేచర్, వాటి లక్షణం ఏంటి, వాటి ప్రకృతి ఏంటి, అంటే మనకు చాలా బాగా విని విని ఉన్నాం కాబట్టి మనం టకటకే చెప్పేస్తాం. మూలాధారంలో నాలుగు దళాలు ఉంటాయి, భూతత్వం అలాగ చివరి వరకు. ఇది అయిన తర్వాత సెంటర్స్ మనలో ఉన్న చక్రాలకి సప్తకిరణాలకి సంబంధం ఏంటి? సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏడుకి మనలో ఉన్న ఏడు చక్రాలకి, అంటే సహస్రారంతో కలుపుకుంటే ఏడు. జగజ్జని మహాయోగేశ్వరీ దేవి ఏడు శిరస్సులు ఉన్నాయి, ఏడు శిరస్సులు ఏడు కిరణాలకి గుర్తు. ఆ ఏడు కిరణాలు ఈ మనలో ఉన్న ఏడు సెంటర్స్కి ఏంటి కనెక్షన్? ఇది ఈ భాగంలో తెలుసుకోవడానికి మనం ట్రై చేస్తాం. ఇదంతా అయిన తర్వాత చక్రాలు కుండలిని, చక్రాల్లో కుండలిని ఎలా ఉంటాయి? కుండలిని ఇక్కడే చెప్తున్నారు ఎందుకంటే ఫైర్ బై ఫ్రిక్షన్నే లోగోయిక్ కుండలిని అంటే, మనం ఈ సౌర వ్యవస్థకి సంబంధించిన సోలార్ సిస్టమ్ అంటే సవిత, ఆ సవితకి సంబంధించిన కొండల్ని అంతా కూడా ఫైర్ బై ఫ్రిక్షన్ హియో యోన ప్రచోదయాత్. మూడో వాల్యూమ్లో గాయత్రి మహావిజ్ఞానంలో ఇదంతా ఇచ్చారు గురువు గారు అని చెప్తున్నారు మాస్టరు. కాబట్టి మనం గాయత్రి మహావిజ్ఞాన్ని ఎలా చదువుకోవాలి, గాయత్రి మహావిజ్ఞాన్ని ఎంత శ్రద్ధగా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకు చదువుకోవాలో అర్థమవుతుంది. దాని తర్వాత సెంటర్స్ అండ్ కొండల్ని తర్వాత సెంటర్స్ సెన్సస్ అంటే మనలో ఉన్న సెన్సస్ అంటే ఏంటి? ఇంద్రియాలు, ఇంద్రియాలకి ఈ చక్రాలకి సంబంధం. నార్మల్గా ఉండేవి, సూపర్ నార్మల్గా ఉండేవి. వ్యక్తిలో ఇంద్రియాలు ఎలాగ డెవలప్ అవుతున్నాయి? శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో వరుసగా విశుద్ధి శబ్దము, అనాహుతం స్పర్శ, మణిపూరకం రూపం, స్వాధిష్టానం రుచి, మూలాధారం వాసన. శబ్దస్పర్శ రూపరస గంధం, చివరిది గంధం, వాసన ఉన్న గంధం ఉంది. ఈ అన్నీ కూడా ఎలాగ ఇవి డెవలప్ అయ్యాయి? అలాగే మనం భగవంతుడికి పూజ చేస్తాం, పూజ చేసేటప్పుడు గంట వాయిస్తాం శబ్దం, అలాగే గంధం అగరత్తు వెలిగిస్తాం, రూపం దీపం వెలిగిస్తాం, అలాగే నైవేద్యం పెడతాం. ఇవన్నీ కూడా శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఐదుటికి సంబంధించిన కార్యక్రమాలే ఉంటాయి. షడ్ మనం షోడశ ఉపచార పూజ చేసేటప్పుడు కానీ పంచోపచార పూజ చేసేటప్పుడు కానీ వాటి గురించి తెలుసుకుంటాం. అలాగే ఒక వ్యక్తికి గురువు దీక్ష ఇస్తాడు, ఆ దీక్షకి వ్యక్తి అర్హత సంపాదించుకోవాలి. అలా అర్హత సంపాదించుకుంటున్నప్పుడు దీక్ష వస్తుంది తప్ప మామూలుగా రాదు. ఎవరు పడితే వాళ్ళకి దీక్ష ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు అర్హత ఉండాలి. ఆ అర్హత మనమే సంపాదించుకుంటాం, ఎలాగా మనలో సద్గుణాలు పెంచుకోవడం వల్ల. అలాంటి దీక్ష తీసుకోవడానికి మనలో ఉన్న చక్రాలకి ఏమిటి సంబంధం? ఇది ఒక పాత్ర. దైన తర్వాత చిట్ట చివరిగా వచ్చేది ఏంటంటే ద లా ఆఫ్ ఎకానమీ. లా ఆఫ్ ఎకానమీ అనేది ఇంగ్లీష్లో ఇచ్చారు. దీనికి ఈ లా ఆఫ్ ఎకానమీ మ్యాటర్ మీద ఎలా పనిచేస్తుంది అంటే పదార్థం మీద ఎలా పనిచేస్తుంది, ఎంత కావాలో అంతే తీసుకుంటుంది మ్యాటర్, అంతే తప్ప ఈ లా ఆఫ్ ఎకానమీ ప్రకారం ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, కరెక్ట్గా ప్రపోర్షన్స్. మనిషి శరీరం ఏర్పడాలంటే ఏ ప్రపోర్షన్స్లో పంచభూతాలని కలపాలి? ఒక సింహం శరీరం కావాలి, ఏ ప్రపోర్షన్స్లో పంచభూతాలని కలపాలి? అన్నింటిలోనూ పంచభూతాలే ఉంటాయి కానీ ప్రపోర్షన్ తేడాగా ఉంటుంది, అలాగే గుణాలు తేడాగా ఉంటాయి, అలాగే అక్కడ ప్రవహించడానికి కావాల్సిన ఏదరికి బాడీలో ఉన్న తేడాలు ఉంటాయి పంచకోశాల్లో. ఇవన్నీ కూడా మనకు ఇట్స్ ఎఫెక్ట్స్ ఇన్ మ్యాటర్, పదార్థం మీద లా ఆఫ్ ఎకానమీ యొక్క ప్రభావం. అలాగే అంతర్గతంగా మనకు బయటకు కనిపించకుండా ఉండే సబ్జెక్టివ్ లాస్, ఆ ధర్మాలు ఏంటి, ఇవి మనం లా ఆఫ్ ఎకానమీలో చదువుకుంటాం. లా ఆఫ్ ఎకానమీ అనేది మ్యాటర్కి సంబంధించింది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రెండో దానికి సంబంధించింది, లవ్ విజ్డమ్ సోలార్ ఫైర్కి సంబంధించింది, లా ఆఫ్ సింథసిస్ ఫైర్ బై ఫ్రిక్షన్ ఒకటి అయిపోయింది, అదేమో లా ఆఫ్ ఎకానమీ, సోలార్ ఫైర్ ఏమో లా ఆఫ్ అట్రాక్షన్, చిట్ట చివరి ఫైర్ ఏంటి ద ఎలక్ట్రిక్ ఫైర్ ఆర్ డివైన్ ఫైర్, ఇది లా ఆఫ్ సింథసిస్. ఈ రకంగా మనకు మూడు రకాల అగ్నులకి మూడు రకాల ధర్మాలు ఉన్నాయి. ఈ మూడు రకాల ధర్మాలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక ఫైర్ బై ఫ్రిక్షన్కి సంబంధించినంత వరకు దాంట్లో ఉన్న కంటెంట్స్. ఈ కంటెంట్స్ని మనం డీటెయిల్డ్గా చదువుకుంటే గాయత్రి మహాయజ్ఞం మూడో భాగాన్ని మనం అర్థం చేసుకోగలటానికి కొంత ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని కాస్మిక్ ఫైర్తో పాటు గాయత్రి మహాయజ్ఞాన్ని కూడా సైడ్ బై సైడ్ మనం చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. ఒట్టి కాస్మిక్ ఫైర్ అని జస్ట్ మాస్టర్ ఇంగ్లీష్లో ఇచ్చినది కాకుండా పరమపూజ గురుదేవులు ఇచ్చిన గాయత్రి మహాయజ్ఞాన్ని కూడా మనం దీంట్లో సైడ్ బై సైడ్ చదువుకుంటూ కాస్మిక్ ఫైర్ని అర్థం చేసుకుంటూ ఆ కాస్మిక్ ఫైర్ మనలో ఎక్కడుంది, మనలో ఎలా పనిచేస్తుంది అనే జ్ఞానం సంపాదించడం, తద్వారా మనలో దైవత్వాన్ని మనం సంపాదించడం, అవ్యవస్థ పోగొట్టుకొని సువ్యవస్థ తెచ్చుకోవటం, తద్వారా అశ్వమేధం చేయటం, ఇవన్నీ కూడా ఈ కాస్మిక్ ఫైర్లో ఉన్నాయి. ఇలాంటి విషయాలు మనం వచ్చే క్లాసులో ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్గా ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఆ పార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. కొంచెం మిగతా పుస్తకాల కంటే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మాస్టర్ నాకు గాయత్రి మహాయజ్ఞాన్ని మన వాళ్ళందరికీ చెప్పు చెప్పారు అని అన్నారు. ఒక రకంగా కాస్మిక్ ఫైర్ చెప్పమని ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒక సంవత్సరం మనం చెప్పుకున్న తర్వాత సో మనం నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం డీటెయిల్స్ వీటిల్లోకి వెళ్దాం. ఇప్పటికి స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య వృద్ధి సస్యశాలిని వేసోయం క్షోభరహిత బ్రాహ్మణస్సు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సదా సంతు జీవంతు శరదాంశుః. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.